చెప్పబడుతున్నది. ఇలా గణపతి మొట్టమొదటి కనబడింది బ్రహ్మగారికి. ఏమన్నది ఇక్కడ? ఇంకా అప్పటికి పార్వతీ పరమేశ్వర వివాహాలు ఏం జరగలేదు, మొట్టమొదటి కనబడింది బ్రహ్మగారికి. అయితే గణపతి మొట్టమొదటి బ్రహ్మ కనబడినటువంటి దానికి కాలం ప్రకారం లెక్క కట్టుకు ముహూర్తం పెట్టారు. అది మాఘ కృష్ణ చవితి, మాఘమాసం బహుళ చవితి, బహుళ కృష్ణపక్షం అంటే ఆఫ్టర్ పూర్ణిమ వచ్చేటువంటి చవితి. ఇది మొట్టమొదటి బ్రహ్మగారికి గణపతి కలిగినటువంటి తిథిగా నిర్దేశించారు, కాలాన్ని లెక్క కట్టేవాడు. అందుకే అది సంకష్టహర చతుర్థి అనే పేరుతో గణపతి ఆరాధనకు ఉపయుక్తమవుతుంది. ఎందుకంటే బ్రహ్మగారి కష్టాలన్నీ పోగొట్టింది కనుక. అది అంత పెద్ద కష్టాలు పోగొట్టినప్పుడు మన కష్టాలు ఎంత అండి, సులభంగానే పోగొడతాడు ఇక్కడ. అందుకు స్వామివారిని మనం మొట్టమొదటి ఆవిర్భావం తెలుసుకున్నా. దీని పేరు వక్రతుండావతారము అని. ఇప్పుడు ఆ తత్వం రూపం ధరించి ఏడుగు ముఖంతో కనబడుతున్నది అయ్యా అని చూపించారు. ఆ ఏడుగు ముఖం దేవిటయ్యా అంటే అది ప్రణవస్వరూపం అని తెలిసి చెప్తున్నారు ఇక్కడ. అది ఓంకార స్వరూపమే అని. ఈ ఓంకార స్వరూపం గురించి భావన చేస్తే మహానుభావుడు ముద్దుస్వామి దీక్షితులు కూడా ప్రణవస్వరూప వక్రతుండం సరిగ్గా మతం ఎక్కడ వాడాడు చూడండి. ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటల చంద్రఖండం నిజవామకర విదుతేక్షుదండం కరాంబుజపాస బీజాపూరం కలుష విదూరం భూతాధారం హరాది గురు భృగతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతావి గణపతి భయేహం అని కీర్తించాడు. అక్కడ ప్రణవస్వరూప వక్రతుండం పక్క పక్కన పెట్టాడు. ఎందుకంటే మంత్రసిద్ధుడు ముద్దుస్వామి దీక్షితులు, మామూలు పాటల కంపోజర్ కాడే మంత్రసిద్ధుడు కనుక తాను దర్శించిన ఒక రూపాన్ని అక్కడ చూపిస్తున్నట్టు ప్రణవస్వరూపమే వక్రతుండము అని. ఇప్పుడు ప్రణవస్వరూపం అనగానే హిందువులందరికీ ఓంకారం రాస్తే ఎలా రాస్తారు? ఒక మూడు పెడతారు, ఒక తొండం పెడతారు, పైన అర్ధచంద్రుడు పెడతారు. ఇది ఏ భాషకు సంబంధించిన స్క్రిప్ట్ చెప్పండి? ఏ భాషకి కాదు. ఎవడైనా ఓంకారం ఇలా రాయవలసిందే. అంటే దీని నుంచి జన్యమైన దేవనాగరిలో మనం కొంతమంది కనబడుతుంది, కానీ దేవనాగరిలో కూడా ఓం అన్నప్పుడు ఇలా రాయగలరు. మూడు పెట్టి తర్వాత గీత పెట్టి గీతక పైన ఒక తొండం నడుపు పెడతారు. కానీ నిజానికి మనం సాధారణంగా ఓంకారంలో మూడు తొండము అర్ధచంద్రుడు అనేటువంటి భాషకు సంబంధించిన అంశం కాదు. బాగా పరిశీలిస్తే ఓంకారం లిపి రూపంలో చూపిస్తే అది అవుతుంది, అంతే కదా. ఇప్పుడు అది చూడగానే మన నోటంటే ఓం వస్తుంది లేదా? అంటే లిపి మనల్ని ఆ ప్రణవాన్ని గుర్తు చేస్తుంది ఇక్కడ. కనుక లిపి ప్రణవము అభేదం అవుతుంది ఇక్కడ. ఆ ఓం అనేదానికి లిపి ఎలాంటిదో ఓం తత్వానికి ఆకారం కూడా అలాంటిది. ఆ లిపికి ఒక మీరు ఆకారం ఇస్తే పరిశీలించండి. మొట్టమొదటి అలా తిరిగినటువంటి వృత్తము అది వదనమైతే, ఆ తర్వాత వచ్చినటువంటిది ఉదరం అయితే, తర్వాత తొండం వచ్చింది, దాని తర్వాత పైన అర్ధచంద్రుడు మోదకం లెక్క. ఇది గమనిస్తుంటే ఓంకారం ఒక రూపం ధరిస్తే గణపతి రూపం కనబడుతుంది. అందుకే గజవదనంతోనే మొట్టమొదటి వచ్చాడు గణపతి. అదే ప్రణవస్వరూప వక్రతుండం, ఆ వక్రము ప్రణవంలో ఉన్న వక్రమే. కనుక రావడమే మొట్టమొదటి ఓంకార రూపుడే వచ్చాడు. తర్వాత కథల్లో కూడాను ఆయన పార్వతీ పరమేశ్వరుడికి తనేడుగా వచ్చినప్పుడు కూడా గజవదనం ఆయనకి ఎప్పుడు ఉండాలి కనుక ఒకవేళ పొరపాటున మానవ వదనం అంటే ఎలాగోదా తీయించేసుకుని ఏడు వదనం పెట్టుకుంటుంటాడు ఆయన. కనుక గజవదనం మొదటి నుంచి ఉంది కనుకనే తర్వాత ఎప్పుడు ఏ రూపంలో వచ్చినా వస్తే ఆ రూపంలో వస్తాడు, పొరపాటున రూపం మారితే మన రూపం తెచ్చుకుంటాడు. ఇది మనం పురాణ కథల్ని జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశం ఇక్కడ. అయితే గజవదనం తీసుకోవడం వెనకాల ఉండేటువంటి ప్రతీక చాలా చాలా ఉంది లోతైన. ఎందుకంటే గణపతి గురించి తాత్వికంగా చెప్పుకుంటూ ఉంటేనే మన గంటన్నర అయిపోతుంది. ఇంక కథలు కాకరకాయలు చెప్పాలంటే ఆ మధ్య గణపతి గురించి చెప్తా అనుకుంటే 9 రోజులు పడింది నాకు. కాసింత బుర్రకి అంత పడితే ఇంక అటువంటి గణపతి తత్వాన్ని పెద్దలు ఎంత గొప్పగా చెప్తారు. దుక్కల పురాణం దుద్గ్రంథం ఉంది గణపతి, గణేష పురాణం మరొకటి. గణపతి అధర్వ శీర్షాది వేద భాగములు ఉన్నాయి, వాటి గురించి చెప్పనక్కర్లేదు. కనుక వేదం ప్రకారం కూడా గణపతి ఎవరు అంటే త్వం బ్రహ్మ త్వం విష్ణుస్తం రుద్రస్తమింద్రస్తం అగ్నిస్తం వాయుస్తం సూర్యస్తం చంద్రమాస్తం బ్రహ్మ భూర్భువస్వరం అధర్వ శిష్యులు చెప్తున్నాడు. అధర్వ శిష్యులు చదివినప్పుడైనా గణపతి వేదం దృష్టిలో ఏమిటో మనకు అర్థమైపోవాలి. ఇక్కడ అది బ్రహ్మ, నువ్వే బ్రహ్మవు, నువ్వే విష్ణువు, నువ్వే రుద్రుడు అంటే ఇన్ని రూపంలో వచ్చిన పరమాత్మవు నువ్వే. త్వం భూమి రాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. వేదమాత చెప్తుంది ఇక్కడ నిన్ను యోగులు ధ్యానిస్తున్నారయ్యా, ధ్యానించిన వాడు యోగవుతున్నాడయ్యా, నేను జానించిన వాడు. పైగా సర్వం జగదిదం తత్తో జాయతే సర్వం జగదిదం తత్త స్థిష్టతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రచ్యేతి. స్పష్టంగా సర్వ జగత్తు నీ నుంచి కలుగుతున్నది, కలిగిన జగత్తు నీ నుంచి వేరే లేదు, నీలోనే ఉంది. తత్తస్తిష్ట నీ వల్ల నీలో ఉన్నది, నీ అందే కనబడుతున్న జగత్తు తిరిగి నీలోనే లీనమవుతుంది, తిరిగి నీ నుంచి వెలికి వస్తుంది. చెప్పిన తీరు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే గణపతి ధర్మశేషం మధురం, చాలా ఔచిత్యం మధురంగా ఉంటుంది. మరియు తర్వాత ఆలోచిద్దాం, చదువుతూ ఉంటే కలిగే అనుభూతి చాలు ఇక్కడ. కానీ సర్వ జగత్తు నీలో పెరుగుతుంది, నీలో పెరుగుతుంది, నీలో లేకపోతే తిరిగి నీ నుంచి వస్తుంది. త్వయం ప్రతి ఏది తిరిగి నీ నుంచి వస్తున్నటువంటిది అని చెప్పడంలో సృష్టి స్థితిలో కారకుడే పరమాత్మ నువ్వు అనే భావము వేదమాతే మనకిస్తుంది. కానీ గణపతి భారతీయ పరిషత్ తనేడుగా వచ్చినంత మాత్రమున ఆయన ముందు లేడు అనడానికి లేదు అనేది ఇప్పుడు మనకు ప్రమాణమైంది ఇక్కడ. కానీ దేవతలు అందరూ కూడాను గణపతి ఆరాధన చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేయగలుగుతున్నారు. అందుకే వాగీశాధ్యా సుమనస సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం అని చెప్తున్నారు ఇక్కడ. గణపతి గజవర్ధనం వెనక చాలా చాలా కథలు ఉన్నాయి. పురాణ కథలు తీస్తే ఒక చోట చెప్పుడు మరొక చోట చెప్పలేదు. మళ్ళీ మనకు ఒక స్థిరమైన కథ లేనప్పుడు ఒక చోట ఒకటి చెప్పేటప్పుడు దేన్ని నమ్మాలంటే సందేహం వస్తుంది. పై ఇవన్నీ వ్యాసుడే రాసేట, ఒకటే రాసేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చెప్తారండి, మరి కన్ఫ్యూజ్ చేయడం కాక అసలే మనకేమీ తెలియదు, మళ్ళీ మరింత అయోమయం కూడా. అందుకే ఎందుకు ధర్మ మీద ఉందండి అన్నాడు ఆయన. మరి ఏం చేస్తాం, జ్ఞానం గట్టిగా ఉంటే సామాన్యులకు అర్థం కాదు. అందుకే ప్రపంచంలో ది మోస్ట్ కాంప్లికేటెడ్ రిలీజియన్ ఏంటంటే హిందూ మతమే. ఎందుకంటే ఎక్కువ నాలెడ్జ్ బాగా ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పది ఇచ్చేస్తాం. అంతే, మొత్తం నాలెడ్జ్ కలిగిన మతం హిందూ మతం ఏది తెలుసుకోవాలి. ఇక్కడ జ్ఞానం అక్కడ బాగా కనబడుతుంది లోతుగా. అతను ప్రపంచాలకు ప్రభు ఉంటేనో ఆయన నేను ప్రార్థించేదను, ఆయన రోగం నశింపజేయుడు, తర్వాత నాకు స్వర్గములకు తీసుకుపోవును, ఇదే మనం చెప్పేది. భగవంతుని ఎన్ని రకాలుగా చూపించాలో చూపిస్తున్నాడు ఇక్కడ పరిశీలిస్తే. అలాగా వినాయకుడికి సంబంధించిన ఉత్పత్తి గాథలు పురాణాల్లో బహుగా కనబడతాయి. వేదం ప్రకారం పరమాత్మ తెలిపేది పురాణ కథల్లో వచ్చేటప్పటికల్లా గణపతి ఉత్పత్తికి అనేక కథలు చెప్పారు. ఒక కథ ఏం చెప్తుందో మనకు తెలుసు చిన్నప్పటి నుంచి. వినాయక చతుర్థి మనము చదువుతాం. పార్వతీదేవి ఒంటి నలుగుతో బొమ్మ తయారు చేసింది, స్నానం గది దగ్గర కాపలా పెట్టింది, శివుడు వచ్చాడు, తర్వాత అడ్డుగా వచ్చాడు నిద్ర జాతు, కొంతసేపు యుద్ధం చేశారు, తర్వాత శిరస్సును నరికి వేశాడు, తర్వాత వచ్చి మనపిల్లాడేనండి శిరస్సు నరికేశారంటే అయ్యయ్యో పొరపాటు చేశాను అన్నాడు శివుడు. వెంటనే ఎక్కడి నుంచో ఏనుగు తరగతి తెచ్చాడు, తెచ్చి పెట్టాడు, అప్పటి నుంచి పూజ పెడుతున్నాడు. ఇది మనం చిన్నప్పుడు జరిగాం, కానీ మనం విని ఆనందించే కానీ ప్రశ్నలు వేయలేదు. ఎందుకంటే నెగిటివ్ థాట్ రాలేదు అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కొద్ది కాలం క్రితం ఒక చోట జరిగిన సంఘటన ఏంటంటే, ఒక పిల్లాడు శివుణ్ణి చూసినట్టున్నాడు, ఈ చైల్డ్ కిల్లర్ అని. ఇలాంటి థాట్ ఎవరికి వచ్చిందో నేను ఆశ్చర్యపోయాను. కలి అనుకోవాలి అంతే. వీళ్ళు అనుకుంటారు మా వాడు రీజన్ కంటే మేధ అవుతుంటాడు, కానీ కలిగుంతే నాకు అంతేవరకు ఏం లేదు ఇక్కడ. వాడు ఇదే ప్రశ్న వేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నిజంగా మనం ఇదే. నేను ఇప్పుడు గమనించాను, చాలా మంది శ్రద్ధగా వింటున్నారు, కానీ తాత్వికంగా వక్రము తుండము చెప్పినప్పుడు ఆవరించిన పెద్దవాళ్ళని చూశాను. ఎందుకంటే వాళ్ళు భక్తులు భ్రాంతి కానీ వాళ్ళు నిజాన్ని తత్వజ్ఞానం లేదు. అయితే సమయం అలాంటిది, మనం ఏం చేస్తాం ఆవరించిన వచ్చే సమయం, కానీ అది వేరే విషయం. కానీ ఇలాగ జ్ఞానం చెప్తే ఎక్కదు కనుక కథలు ఇచ్చారు పెద్దవాళ్ళని తెలుసుకోవాలి. ఇక్కడ ముందు కథ రూపంలో ముందు చెప్తే చిన్నప్పుడు అంటేస్తాయి, తర్వాత బుద్ధి పెరిగాక దాన్ని తాత్వికంగా అర్థం చేసుకోగలగాలి. దీన్ని సింబాలిక్ ప్రజెంటేషన్ అంటారు ఇక్కడ, సింబాలిక్ గా చెప్తాడు ఇక్కడ. దాన్ని అర్థం చేసుకోవాలి ముందు. శివపార్వతులు మనలాంటి వాళ్ళు కారు, ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. మనలాంటిది కాదు కారు, వాళ్ళు దేవతలు. వాళ్ళు దేవతలు లేనప్పుడు తలనరిపీడం ఏంటి, కథలో అంతరార్థం ఏంటి పరిశీలించాలి. ఇది ఒక జన్మ వృత్తాంతం. ఇంకో జన్మ వృత్తాంతం ఆశ్చర్యం కాదు, ఎన్ని ఉన్నాయి పురాణాల్లో చెప్పినవి. ఇప్పుడు నాకు అందినంత మేరకు కొద్దిగా క్లుప్తీకరించి చెప్పుకుంటే, మరొక చోట కైలాసంలో గోడ మీద ఒక ప్రమథ గణానికి చెందిన చిత్రకారుడు ఓం అని గీశాడు పెద్దది అద్భుతంగా బొమ్మని. ఓం అని రాస్తే పార్వతీదేవి బాహ్యాడికి వెళుతూ దాన్ని చూస్తూ అలా ఉండిపోయింది ధ్యానం చేస్తూ. అప్పుడు అందులోంచి గణపతి ఉత్పన్నమైనట్టు వర్ణించింది పురాణం. దీనిలో స్పష్టంగా చెప్తున్నది గణపతి స్వరూపం అని. ఇంకో పురాణం కథ ఏం చెప్తుందంటే, పార్వతీదేవి ఆ ఓంకార స్వరూపం తన తనయుడు కావాలి అని చెప్పి ఒక వ్రతం చేసింది. ఆ వ్రతానికి సంతోషించి ఆ ప్రణవ స్వరూపము ఒక మూర్తి ధరించి మాతృగర్భం నుంచి ఉత్పన్న అవ్వాలి అనుకున్నది. సింధురాసురుడు ఒక రాక్షసుడు ప్రపంచానికి కంటకంగా తయారైతే అతన్ని సంహరించడానికి ఉద్భవించబోతున్నాడు ఈయన. అయితే నన్ను చంపడానికి పుడుతున్నాడు అని తెలుసుకున్న రాక్షసుడు మాయాశక్తితో వాయు రూపంలో పార్వతి గర్భంలోకి ప్రవేశించి గర్భస్థ శిశువు యొక్క శిరస్సును తీసేశాడు. అది నెలలు నిండినప్పుడు అప్పుడు శిరస్సు వెలుపుతులు పుట్టాడు. అది చూసి అమ్మ బాధపడితే అప్పుడు విష్ణువు అమ్మవారి సోదరుడు అతను ఆయన ఉత్తరం వైపు నుంచి తెలుసుకున్నటువంటి ఏనుగు యొక్క శిరస్సు గండించి తెచ్చి పెట్టాడని పురాణం. ఇంకో పురాణంగా చదివాను, అది ఆశ్చర్యం కలిగింది. అది ఆశ్చర్యకరంగా అమ్మవారికి పుత్రుడు కలిగాడు వ్రతం చేస్తే. ఆ పుత్రుడికి మామూలుగా మానవ శిరస్సు అందంగా ఉన్నాడు. ఆయన పుట్టినరోజు చేశాడు. పుట్టినరోజు చేసినప్పుడు అందరూ వచ్చారు చూడడానికి. మరి శివపార్వతి తనయుడు పుట్టినరోజు అంటే మరి ఉత్సాహం కదా, అందరూ వచ్చారు. గ్రహాలు వచ్చాయి, అందులో ఒక ఆయన ఉన్నాడు శని. ఆయన గారికి వస్తే నక్కి నక్కి వస్తున్నాడు. పార్వతీదేవుడి గారు ఏంటి ఇంత నక్కి నక్కి వస్తున్నా ఉత్సాహంగా రా అంటే, నాకు ఉత్సాహమే కానీ అమ్మా నా చూపుకో లక్షణం ఉంది, అది చూస్తే దేని మీద ప్రమాదం. నేను బాగా చూడాలని అనుకుంటాను కానీ నా చూపులో దుర్లక్షణం ఉంది, అది దేని మీద పడితే అక్కడ నెగిటివ్ జరుగుతుంది, నేనేం చేయమంటాం, ఏం పర్వాలేదు లేదా అందుట. అమ్మ మాట ఆధారం చేసుకుని వచ్చి చూశాడు. శని చూపు పడగానే ఆయన శిరస్సు పడిపోయింది పిల్లవాడికి. అప్పుడు అమ్మవారు బాధపడ్డారు. శని అన్నాడు, ముందే చెప్పానా నన్ను ఏం చేయమంటే నా చూపు లక్షణం అది. అప్పుడు విష్ణువు బయలుదేరి చక్కని శిరస్సును తీసుకొచ్చి పెట్టాడని బ్రహ్మవేత్త పురాణంలో కనబడుతుంది కథ. ఇప్పుడు ఇంత కథను చెప్పాము, ఇలా చెప్తుంటే రెండు రోజులు పడుతుంది నాకు మొత్తం. ఒక్కడ అర్థం ఏంటంటే ఒక్క కథ ఉన్నట్టు ఒక కథ లేదు, అయితే ఏదో ఒకటి జరగాలి కానీ అన్ని ఎలా జరుగుతాయి అని ప్రశ్న వస్తుంది. అదేవిధంగా గణప తనంత తాను ఆవిర్భవించిన సందర్భాలు పురాణాలు మరికొన్న చోట్ల కూడా కనబడుతున్నాయి. బ్రహ్మాండ పురాణంలోనే లలితాదేవి చరిత్రలో గణప ఆవిర్భావ ఘట్టం ఉంది. అలాగే త్రిపురాసుర సంహార సమయంలో గణపతి ఆవిర్భవించిన ఘట్టం గణేష్ పురాణం చెప్తాను. అంటే గణపతి ఒకసారి ఆవిర్భవించడం కాదు, పలుమార్లు ఆవిర్భవించాడు. దీనికి విఘ్నాలు ఒకసారి వస్తాయా? ఎప్పుడెప్పుడు విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా అప్పుడు దాన్ని తొలగించడానికి గణపతి వస్తాడు. వచ్చినప్పుడు ఒక చరిత్ర అవుతుంది. ఆ పిలిచినవాడు మహర్షో దేవతలో అయితే అది మనం పారాయణ చేసుకునే గ్రంథం అవుతుంది. మన బొడ్డుగాడు పిలిచినప్పుడు ఆయన వచ్చేటప్పుడు మనకే చరిత్ర అవుతుంది కానీ ప్రపంచానికి చరిత్ర కాదు. కనుకనే దేవతలు ప్రార్థించినప్పుడు, ఋషులు ప్రార్థించినప్పుడు గణపతి వ్యక్తమైతే ఆ స్వరూపం కథలుగా అవతారాలుగా చెప్పబడతాయి. గణపతి యొక్క అవతార గాథలు మొత్తం అష్టవిధ అవతారమును ఉత్తర పురాణం చెప్తుంది. 8 అవతారాలు గణపతికి చెప్తుంది. ఇక్కడ విశేషమైనది గణపతి ఎంత అనంతంగా ఉన్నదో తెలుసుకోవాలి. ఇక్కడ ఇదే కాకుండా ఉపాసనా సంప్రదాయంలో గణపతి 32 మూర్తులు వర్ణించారు. 32 ద్వాత్రింశన్ మూర్తయ, 32 మూర్తులు. 32 మూర్తులు ఎలా ఉంటాయి అంటే చతుర్భుజాలు శంఖచక్ర గదా పద్మాలు పట్టుకున్న వాళ్ళు కొందరైతే 10 చేతులు వాడు, 8 చేతులు వాడు, 5 ముఖాల వాడు, సింహంపై కూర్చున్నవాడు, ఎలుక మీద ఉన్నవాడు, సింహాసనం మీద ఉన్నవాడు, ఇలా అనేక గణపతి మూర్తులు. ఏమిటా ఈ 32 మూర్తులు అంటే అర్థం మంత్ర భేదం అంటారు. ఇక్కడ గణపతి ప్రధాన మంత్రం ఉన్నప్పటికీ బీజాక్షర సంపుటి మార్చుతున్న కొద్దీ శక్తి మార్పు వస్తూ ఉంటుంది. ఇక్కడ అలా